శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య శ్రీమూర్తి ఆవిష్కరణ మహోత్సవం ఈవేళ జరిగింది. ఈవేళ కుంభమాసం, పునర్వసు నక్షత్రం, ఆద్రా నక్షత్రం వెళ్ళి పునర్వసు వచ్చినటువంటి శుభదినం. అంటే రెండు వైభవాలు ఈవేళ కలిసే, ఒక ఆచార్యుల యొక్క నక్షత్రం కలిసింది, ఒక ఆళ్వార్ల యొక్క నక్షత్రం కలిసింది. ఇరువురు కూడా వెంకటేశ్వర స్వామి వారితోటి సంబంధం కలిగినటువంటి మహనీయులు. వెంకటేశ్వర స్వామి వైభవాన్ని లోకానికి చాటినటువంటి మహనీయులు ఇద్దరు కూడా. ఎవరెవరు వారు అంటే, ఒకటి కులశేఖర ఆళ్వార్. ఏంటి వారి పేరు? ఆ కులశేఖర ఆళ్వార్ అనే మహనీయుల యొక్క పుట్టిన రోజు ఈవేళ. కేరళ రాజ్యాన్ని పరిపాలన చేసేవారాయన. కేరళ దేశానికి ఆయన రాజు. చాలా అద్భుతమైనటువంటి భక్తి కలిగిన మహనీయుడు. శ్రీరంగనాథుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఘుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అని స్తోత్రం చేస్తారు ఆ మహనీయుడిని. కేరళ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ఆయన పాలనకి అందరూ చాలా ఆనందించేవారు. అందరి అవసరాలని ఆదుకునేటటువంటి చాలా చక్కటి ఉదాత్తమైన హృదయం అయింది. ఆ మహనీయుడికి రాముడంటే ఇష్టం, కృష్ణుడంటే ఇష్టం, వెంకటేశ్వరుడంటే ఇష్టం. రామ కథలు వింటుంటే అందులో ఆయన మునిగిపోతూ ఉండేవాడు. అలాగా మునిగిపోతూ ఉండడం అంటే అర్థం ఏమిటి? ఆ సన్నివేశానికి వెళ్ళిపోయేవారు. మనం కూడా కథలు వింటాం కదా, వింటాం కానీ అంతే. మనం ఇక్కడ కూర్చుంటాం, వింటాం, అంతవరకే మనకి. కానీ ఆ మహనీయుడు అలా ఉండేవాడు కాదు. ఆయన వినే కథల్లోకి వెళ్ళి ఆ సన్నివేశంలో తానున్నానని భావించేవాడు. రామాయణం ఒకసారి ఒక మహానుభావుడు వచ్చి ప్రవచనం చెప్తున్నట్ట రాజుగారి దగ్గర. రోజు ఆయనకి అది వినడమే అలవాటు కనుక ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి తనకి రామాయణం అందులో ఉండేటటువంటి విశేషాలని చెప్పాలి అని ఆయన అనుకున్నప్పుడు ఒకరోజు ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు. ఆ రోజుల్లో ఉపన్యాసం చెప్పడం అంటే ఏదో పిట్ట కథలతోటి కాలక్షేపం చేయడంలా ఉండేది కాదు. తమ నోటుకొచ్చినట్టుగా ఏదో ఒకటి చెప్పే అలవాటు ఉండేది కాదు. కేవలం జనాన్ని రంజింపచేయడమే లక్ష్యము అనుకునేవాళ్ళు కూడా కాదు. ఏదుంటే దాన్ని వాస్తవంగా చక్కగా చెప్పేవారు. ఆ మహనీయుడు రామచంద్రుడు అరణ్యంలో ఉండేటప్పటి సన్నివేశాన్ని ప్రవచనం చేస్తున్నట్ట కులశేఖర ఆళ్వార్ ఆ మహనీయుడు రాజుగారు ఆయన వింటున్నారు ఆ ప్రవచనాన్ని. రామచంద్రుడు పంచవటిలో ఉన్నాడు. శూర్పణఖకి అప్పటికే ముక్కు చెవులు కోశారు. ఆ శూర్పణఖ వెళ్ళి వాళ్ళ అన్నల దగ్గర మొర పెట్టుకుంటే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. చాలా గొప్ప బలం ఆవిడిది. ఆవిడ బలం ఎంతంటే ప్రొద్దున్న తీసుకునేటటువంటి బాలభోగం ఉంటుంది కదా, మీరు బ్రేక్ఫాస్ట్ పుచ్చుకోవాలి ఎందుకంటుంది శూర్పణఖ అనే ఆవిడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం పాతి కేనుగులు పుచ్చుకునేదంటే చాలా అల్పాహారం. అంత గొప్ప ఆహారం తినేటటువంటి దీవుకెవడు కోశాడే అన్నాడు. పాప అమ్మగారికి ఆశ్చర్యం వేసింది, ఈవిడు ముక్కు కోయగలిగిన వాడు ఎవడున్నాడబ్బా అని. అంటే సరే ఆవిడ ఏదో చెప్పింది, వాడికి ఏదో కోపం వచ్చింది. వెంటనే 14,000 మందిని తీసుకుని రాముడి మీదకి యుద్ధానికి వచ్చాడే. ఆ సన్నివేశాన్ని అక్కడ ఉండేటటువంటి గురువు గారు చెప్తున్నారు ఈ రాజుగారికి. రాజుగారు కూర్చుని వింటున్నారు. ఇప్పుడు మీరు కూడా ఎదుర్కొన్న కూర్చుని వింటున్నారు కదా, మీకేమనిపిస్తోంది? రాముడు లక్ష్మణ స్వామితో కలిసి ఉన్నాడు, సీతమ్మ ప్రక్కన ఉంది, వాళ్ళకి ఇంకా వెనకాతల ముందు ఎవరూ లేరు. ఖరా దూషణాదులు 14,000 సైనికుల్ని వెనకాతల వేసుకుని రాక్షసుల్ని అస్త్రాలతోటి శస్త్రాలతోటి రాముడిని ఏదో చెయ్యాలని దాడి చేయడానికి వచ్చాడు. మీరు వింటున్నారు బాగానే వింటున్నారు అబ్బా అలాగా ఓహో అన్నారు. కానీ రాజుగారికి అలా అనిపించలా, అవ్వా ఇదేం అన్యాయం, ఒంటరిగా రాముడు, తిండి లేదు, అరవిలో పాపం తిరుగుతున్నాడు, 14,000 రాక్షసులు ఒక్కడి మీదకి 14,000 దాడి చేయడమా, నాన్ సెన్స్, ఇది మనం సహించడానికి వీల్లేదు. ఎవరు అక్కడ? వెంటనే మంత్రి గారు వచ్చి అయ్యా చెప్తాను సార్, వెంటనే సేనా నాయకుడిని పిలవండి, మన సేనంతటిని కూడా రెడీ చేయండి, వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళాలి, అతనికి మనం అందరం కూడా తోడు నిలవాలి, 14,000 రాక్షసుల్ని రాముడిని ఒంటరిగా పోరాడని ఇవ్వకూడదు, పదండి మనమంతా కూడా పోదాం అన్నాడు. మీకు అనిపించింది అలాగా? మనకి మీకు అనిపిస్తుంది, మనకి కథ, మనం కథలు వింటామంతే, కానీ ఆయన కథ వినలే, అందులోకి వెళ్ళిపోయాడే. తాను కూడా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, రాముడి ప్రక్కన ఉన్నాడు, తాను కూడా వింటున్న దానిని తన మనఃఫలకంలో చూస్తున్నాడు. ఆయన తాను కూడా ఆ సన్నివేశంలో ఒక పాత్ర అయిపోయాడు ఆయన. అది వినడం అంటే నిజానికి. అంతేకాని మన మానాన్ని మనమే కూర్చుని మన పనులు మనం చేసుకుంటూ ఆ ఏదో అనుకుని చేసే రకం కాదు ఆ మహనీయుడు. మంత్రి గారికి సేనా నాయకుడికి గాబరా పుట్టింది. అయ్యా ఎక్కడండి, ఎక్కడికి వెళ్ళాలి మహాత్మా అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మనం గట్టిగా అర్జెంటుగా ఇక్కడి నుంచి అడవికి వెళ్ళాలి, దండకారణ్యానికి వెళ్ళాలి మనంతా బయలుదేరి రాముడికి సహాయం చేయడానికి. రాముడికి సహాయం చేయడానికి ఇప్పుడు మనం వెళ్తే ఉంటాడు అవుతుంది. రాముడు ఇప్పుడు త్రేతాయుగం వాడు, మన ఉన్నది త్రేతాయుగం అయిపోయి ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చింది. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, అక్కడికి వెళ్ళడం ఏమిటండి, నాన్ సెన్స్ ఆపండి మాట్లాడి, నేను వెళ్ళాలి అర్జెంటుగా అని అంతే అన్నాడు. మంత్రి గారికి గాబరా పుట్టి ఆ పక్కన కూర్చున్న పండితులు అడిగాడు, ఏమయ్యా ఏమిటి చెప్పావు నువ్వు, ఎలా చెప్పావు నువ్వు అని అడిగాడు. ఏం నాకేం తెలియదు సార్, నేనేమి యుద్ధానికి ప్రేరేపించలేదు సార్ అన్నాడు. ఏం చెబుతున్నావు నువ్వు, రామాయణంలో కనీసం చెప్పాయా అంటే, రాముడు కరదూషణాదులతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాన్ని చెప్తున్నాను స్వామి, 14,000 వాళ్ళంతా యుద్ధం చేయడానికి రాముడితో వస్తున్నాడు, రాముడు ఒంటరిగా వాళ్లతోటి యుద్ధం చేయడానికి వీలయ్యేటట్లుగా జుట్టు ముడివేసుకుంటూ తనని రెడీ చేసుకుంటున్నాడు, సీతమ్మ ముఖం అనే అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ. అయ్యో ఇలా ఎందుకు చెప్పావయ్యా, మా రాజుగారి దగ్గర అట్లా చెప్పకూడదయ్యా బాబు, సర్లే ఏదో అయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు మా రాజుగారికి మళ్ళీ ఆ ఆవేశం వచ్చింది, దాన్ని తగ్గించాలి కదా అని వెంటనే ఒక్కసారి అట్లా పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి జయము జయము మహారాజా జయము జయము అని ఏమైనా మహారాజా యుద్ధం పూర్తయిపోయింది. 14,000 మందిని రామచంద్రుడు 15 నిమిషాల్లో మట్టు పెట్టాడు. ఇక ఎవడు మిగల్ల. రామచంద్ర ప్రభువుకి విజయం అయిపోయింది. సైన్యాన్ని ఏం చేయమంటారు? అయితే తీసుకెళ్లి సైన్యాన్ని మళ్ళీ వాళ్ళ పనిలో పెట్టుకోమని చెప్పండి. మనస్సులో ఆయన అంత నిష్ట, అంత గొప్ప సాక్షాత్కార ప్రభావం ఆయనకి ఉండేది. ఆయన రాముణ్ణి అంత బాగా అనుభవించడంతో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా అంతగానో ఆయన అభిమానించి ప్రేమించాడు. వెంకటేశ్వర స్వామిని ఎంతగా ఆయన ప్రేమించాడంటే, వెంకటేశ నువ్వు ఈ కొండ మీదకి వచ్చావని, ఇక్కడ నువ్వు ఒక రూపంలో కనిపిస్తున్నావని, పరమపదం కంటే ఇక్కడే నువ్వు అందంగా ఉన్నావని, అక్కడికంటే నీ గుణాలు ఇక్కడే బాగా ప్రకాశిస్తున్నాయి అని నిన్ను సేవించి ఆనందంతో తరించాలని వైకుంఠంలో ఉండే నిత్యులంతా ఇక్కడికి వచ్చేసారా? ఆ వచ్చిన నిత్యులు ఏ రూపాల్లో ఉన్నారో తెలీదు. వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి మన ఊరు వచ్చాడు. ఎవరికి ఆలంకాం పలికి వచ్చారు ఇక్కడ. మరి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చారంటే ఆయన చూడడానికి ఇక్కడ కూడా నిత్యసూరులు, ముక్తగణాలు, దేవతలు అంతా వచ్చేస్తారు. వాళ్ళంతా ఏ రూపాల్లో ఉన్నారో, మీ రూపాల్లో ఉన్నారో ఎవరో కూడా తెలియదు. ఇందులో ఒక్కొక్క నిత్యసూరుడు ఒక్కొక్క ముక్తగణంలో ఉండేటువంటి ఒక్కొక్క వ్యక్తి కోసం ఇక్కడ ఒక పిల్లాడుగానో పిల్లగానో, లేకపోతే అక్కడ తోరణంగానో, అక్కడ ఉండేటటువంటి పువ్వుగానో, అక్కడ దారంగానో, ఏ రూపంలో ఉన్నారో తెలియదు వాళ్ళంతా ఇక్కడ. అలాంటి నిత్యసూరులు ఇక్కడ నిలచి ఉండే ఈ ప్రాంతంలో స్వామి ఈ కొండ మీద తిరిగే ఒక ఈగ, ఈ కొండ మీద తిరిగే ఒక కొంగ, ఈ కొండ మీద తిరిగేటటువంటి ఒక పక్షి, ఈ కొండ మీద పుట్టే ఒక చెట్టు, ఈ కొండ మీద పూసే ఒక పువ్వు, ఏదో ఒకటి నాకు బతికిస్తే చాలు కదా. ఎందుకు నాకు ఈ మనిషి బతుకు? లేదా అక్కడ ఒక పుష్కరిణి ఉంది. ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ పంచింది జలాశయాలు ఉన్నట్టుగానే ఆ పుష్కరిణిలో తిరుగుతున్నాయి చేపలు. అవి అదృష్టం చేసుకున్నాయి. నువ్వు వెళ్ళి అందులో తీర్థవారి చేస్తే నీతో పాటు అవి కూడా ఆ తీర్థంలో స్నానమాడుతూ నిన్ను సేవించుకుని తరిస్తాయా? అలాంటి వాటి చేపలలో నేను కూడా ఒక చేపనై పుడితే తరిస్తే బాగుండేది కదా. మీనాయి పిరప్పేనే, ఒక కురుహాయి పిరప్పేనే. అక్కడ ఉండేటటువంటి ఒక పక్షో, ఒక చేపో, ఒక చెట్టు, ఒక కొమ్ము, ఒక రమ్ము, అక్కడ ఉండే ఒక రాయో, ఒక రప్పో, ఏదో ఒకటి నీ కొండ మీద ఏదో ఒక రూపంలో నన్ను ఉండనివ్వాయా? అది ప్రాణం ఉన్నదా ప్రాణం లేనిదా అనే ప్రశ్నే లేదు. నీ పరిసరం అయితే చాలు. అయితే బయట ఉండేవైతే అవి తలుపులు వేసేస్తే బయటికి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది, నీ రూపాన్ని చూడలేవు. అందుకే తలుపులు వేసినా లోపల పడి ఉండేటటువంటి గుమ్మంలాగేనే నాకు బతికివ్వాయా? ఎప్పుడు అలా నేను చూస్తూ ఉంటా. ఏదైనా పర్వాలేదు, నాకు జన్మ నిన్ను చూడటం కావాలి అని అడిగారు ఆయన. అందుకే ఇవాటికి కూడా తిరుమల కొండ మీద ఉండేటటువంటి ఆ గర్భద్వారపు ముందు గుమ్మాన్ని, ఈ గుమ్మాన్ని కులశేఖర పడి అని అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని అంటే కులశేఖరులే అలా అవ్వాలని కోరుకున్నారు కనుక వారు అయ్యి ఉంటారు. అంటే నా గుమ్మమే కులశేఖర ఆళ్వార్ అని భావిస్తారు. ఈవేళ ఆ మహనీయుడు యొక్క పుట్టినరోజు. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి ఆవిర్భవిస్తే దేవతలంతా వచ్చి ఉంటారు. బహుశా మీరందరూ ఆ దేవతలు ఎవరో కొందరు దేవతలు అయి ఉండొచ్చు, మరి మాకు తెలియదు. ఎందుకంటే అలా చూడగలిగేంత శక్తి మాకు లేదు. అంచేత మీలో ఎవరు దేవతలో, ఎవరు ముక్తగణాలో, ఎవరు నిత్యసూర్యులో, ఎవరో ఒకరు అయి ఉంటారు మీరందరూ. మిమ్మల్ని అందరినీ దర్శిస్తూ కులశేఖరాల వారు కూడా వచ్చి ఇక్కడ ఉండుంటారు. ఈ గడపగా, ఈ గుమ్మంగా, ఇక్కడ ఉండేటటువంటి ఈ జల బిందువులుగా, ఇక్కడ ఉండేటటువంటి ఈ మొక్కలుగా, ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆవులు, దూడలు, పశువులుగా, ఏ రూపంలో ఇక్కడ ఎంతమంది దేవతలు వచ్చి చేరారో తెలియదు. ఇంతమందిని చూస్తూ చూస్తూ ఆనందంతో ఆయన 81 అడుగులు ఎదిగిపోయాడు. అక్కడ కొండ మీద అయితే పాపం ఆయన 9 అడుగులే ఉన్నాడు, కానీ ఇక్కడ 81 తొమ్మిది అయ్యాడు ఆయన. అంత ఉన్నతమైనటువంటి ఆనంద, అంత గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు ఇక్కడికి వచ్చి. మీ ఆలఖాన్ పల్లికి వచ్చి ఇది ఇక్కడ ఉండే మీరందరూ చేసుకున్న అదృష్టం. ఆ రకంగా కులశేఖర ఆళ్వార్ల యొక్క ఆరాధనలు అందుకున్న ఈ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట ఈవేళ ఆ మహనీయుడు పుట్టినరోజు ఈవేళ అవుతోంది. మీరందరూ అదృష్టం. అలానే ఈవేళ ఆర్ద్రా నక్షత్రం కూడా కలిసింది. ఆర్ద్రా నక్షత్రం రామానుజాచార్యుల వారి పుట్టినరోజు. రామానుజాచార్యుల వారు 1000 సంవత్సరాలకి పూర్వం పుట్టారు. అయితే వారు కేవలం పుట్టడమే కాదు, మన వెంకటేశ్వర స్వామి వారికి గురువుగారు అయ్యారు. వెంకటేశ్వర స్వామి వారికి శంఖచక్రాలు పాపం ఎందుకు అలా పట్టుకుని అనవసరం, ఎంతసేపు కూర్చుంటాం కనుక ఇప్పుడు పెద్ద వాటిని వాడాల్సిన అవసరం ఏం లేదులే అని వదిలిపెట్టేసి వచ్చాడు ఆ కొండ మీద. అలా వదిలి ఉన్నాడు ఆయనకైతే వదిలి ఉండడం సరిపోయింది, కానీ మిగతా వాళ్ళకి అది తెలియదు కదా. శంఖచక్రాలు ఉంటేనే వెంకన్న అంటారు, నుదుట పెద్ద నామం ఉంటేనే వెంకన్న అంటారు, తల మీద పొరవైన కిరీటం ఉంటేనే వెంకన్న అంటాడు. అవి కనిపించకపోతే ఆయనకి ఆ పేరు పోతుంది. అందుకే పాపం ఆయనకి ఎవడైనా అని ఆలోచించే ఒక స్థితి ఏర్పడితే, ఒక సంశయం ఏర్పడితే దాన్ని తొలగించడం కోసమని ఆ పరిపాలన చేసే యాదవ రాజు పెద్దలందరినీ పిలిపించాడు. అయ్యా చెప్పండి అయ్యా ఈయనెవరో అని అడిగాడు. అందులో వేయించేశారు రామానుజాచార్యుల వారు. 11 పురాణాలని తిరగవేసి అందులో ఉండేటటువంటి స్వామి గొప్పతనాన్ని ఆయన లోకానికి చాటి చెబితే అందరూ అంగీకరించాల్సి వచ్చింది. అయినా ఇంకా వాళ్ళకి 100% విశ్వాసం కలగలారు. రాజుగారు ప్రార్థన చేశారు, మీరు దానికోసం కూడా ఏమైనా చేయండి స్వామి. అప్పుడు రామానుజాచార్యుల వారు లోపల అన్ని రకాల ఆభరణాలు, ఆయుధాలు పెడదాం, ఆయన ఏం తీసుకుంటే అదే, ఆయన ఎవడైతే దానికి తగిన వివాహం తీసుకుంటాడు అని చెప్పారట. ఆవేళ లోపల అన్నీ పెట్టి తలుపులు వేసి రాజుగారు మిగతా వాళ్ళు అందరూ అక్కడ కూర్చొని ప్రార్థనలు చేస్తే ఈ కలియుగంలో, అంటే 1000 ఏళ్ల క్రితం 11వ శతాబ్దంలో, ఎప్పుడో పురాణ కాలం కాదు, తాళం వేసి తలుపులతోటి అక్కడ ఆలయానికి చుట్టూ ఆ మిగతా వారంతా కూడా కాపలా కూర్చుని ప్రార్థనలు, భజనలు వాళ్ళు చేసుకుంటే మరనాటి తెల్లవారుజామున తలుపు తీసేటప్పటికి స్వామి శంఖ చక్రాలని ధరించి కనిపించాడు. ఎలా ధరించాడు తెలియదు, మరి లోపలికి ఎవరు పెట్టారు తెలియదు, అది బొమ్మే కదా అని మనం అనుకుంటాం. కాని నేను బొమ్మని కాదయా బ్రహ్మని అని నిరూపించుకున్నాడు ఆయన. అయితే అలా తనంతట తాను పెట్టుకోకూడదు. ఆవిడ పెట్టుకున్నందువల్ల ఆయన వెంకటేశ్వరుడు అని లోకమంతా ఒప్పుకుంది. రాజుగారు రామానుజుల వారికి శిష్యులు అయిపోయారు. మిగతా పండితులు జాగ్రత్తగా నోరు ముసుకుని పక్కకు వెళ్ళవలసి వచ్చింది. అయితే శాస్త్రంలో నియమం తానంతటా తాను చక్కచక్కగా దొరుకుతున్నాయి కదా అని వేసేసుకోవడం మంచిది కాదు. అది ఒక ఆచార్యుడు ఇస్తేనే తీసుకోవాలి. అందుకోసమనే రామానుజాచార్య స్వామి మీరే ఇవ్వండి శంఖ చక్రాలు అని ఆవేళ రాజుగారు ప్రార్థన చేస్తే వెంకన్నకి రామానుజాచార్యుల వారు అందమైనటువంటి శంఖ చక్రాలు మళ్ళీ తీయడానికి వీలు కాకుండా ఉండేట్టుగా పర్మనెంట్ గా ఉండేట్టుగా తయారు చేసి పెట్టారు. అభిషేకం జరిగే శుక్రవారపు దినాన కూడా ఆయన దగ్గర ఆ శంఖ చక్రాలు కథలు అలానే ఉంటాయి. శంఖ చక్రాలు ఇప్పటికీ అవి ఎలా పర్మనెంట్ గా ఉండనే ఉంటాయి. అలాగే శంఖ చక్రాలని ధరించి రామానుజాచార్యుల వారికి శిష్యులైతే అప్పుడు రామానుజాచార్యుల వారు ఆ వెంకన్నకి ఇప్పుడు ఈవేళ మనం చూసేటటువంటి పొడవైన ఊర్ధపుండ్రాలని పెట్టించారు. వాటినే ఇప్పటికీ పెట్టుకుంటూ ఉంటాడు ఆయన. వక్షస్థలంలో అమ్మవారిని అలంకరించారు. ఇప్పటికీ ఆమెను వక్షస్థలంలోంచి కదపకుండా అట్లానే ఉంటాడు ఆయన. వెంకటేశ్వర స్వామి వారికి రామానుజాచార్యుల వారు ఆ రకంగా శంఖ చక్రాలు నూట పూండ్రము వక్రస్థలంలో అమ్మవారిని ఇవ్వడం చేత ఆయన గురువుగారు అయ్యారు. ఎవరు గురువుగారు? రామ శిష్యుడెవడు? వెంకటేశ్వర స్వామి వారి శిష్యుడు, రామానుజుల వారు గురువుగారు. అందుకే ఇక్కడ మన ఆలంఖాన్ పల్లిలో ఉండే వెంకటేశ్వర స్వామి వారు గురువుగా ఈ పుట్టినరోజు ఏనాడు వస్తుందో చూసి ఆనాడు ఆయన కూడా ముహూర్తం పెట్టుకున్నాడు. ఏం రావడ ఈవేళ అలాంటి ఒక శుభదినం. పునర్వసు ఆర్ద్ర కలిసినటువంటి రోజు ఏకాదశి, ద్వాదశి, ఏకాదశి, దశమి రెండు కలిసినటువంటి ఒక శుభమైనటువంటి శుభప్రదమైనటువంటి దినం. అలాంటి మంచి రోజున ఇక్కడ మీ ఆలం ఖాన్ పల్లిలో ఇక్కడ మీరందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్కరి యొక్క ప్రేమని, భక్తిని, విశ్వాసాన్ని మూట కట్టి ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిర్మాణాన్ని మీరు చేయించుకున్నారు. మన శ్రీ వేదవ్యాస స్వామి ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్టాపన ఈవేళ చేయించి ఈ ప్రాంతానికి ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి శోభని చేకూర్చినందుకు మేము ఆయనకి, మీకు అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి 81 అడుగులు ఉండేటటువంటి స్వామి క్రింద కళ్యాణ వెంకటేశ్వరుడుగా వేంచేస్తున్నాడు. అమ్మవార్లతో ఇరువురితోటి రెండు వైపులా వారెప్పుడూ తన వక్షస్థలంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారు అనుకోండి. అయినప్పటికీ కూడా మనం మన కళ్ళతోటి కూడా స్పష్టంగా చూడగలిగేటట్లుగా అమ్మవారిని ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఈ స్వామివారిని మనం చక్కగా ఈవేళ ఆరాధన చేసుకుంటూ ఆళ్వార్ల యొక్క ఆచార్యుల యొక్క దివ్యమైనటువంటి ఛాయలో ఈ లోకానికి శుభాన్ని చేకూర్చాలి. మన దేవుణ్ణి కోరుకునేది ఒకటే, ఈ లోకం అంతా ఎవరిది? మీరా మాదా? ఎవరిది అంట? ఎంత ఆయందే కదా. దీంట్లో ఎక్కడ అలజడి కలిగినా నష్టం ఎవరికి? ఆయనకే. బాగు చేసుకునే బాధ్యత ఎవరిది? ఆయనకే. అందుకే మాకేదో ఈ అని మనం అడగక్కర్లా. భగవంతుడా, నీ వైభవాన్ని నువ్వు పెంచుకుంటూ నీదైనటువంటి ఈ ప్రాంతాన్ని, ఈ జిల్లాని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అంతటినీ కూడా మంచిగా ఉండేట్టు చేయవయా, మంచి పరిపాలన సాగేటట్టు చేయవయా, పాలకులందరి యొక్క బుద్ధి గడ్డి తినకుండా ఉండేట్టు చేయవయా. మంచి పనులు నాలుగు చేసేటట్లుగా తీర్చిదిద్దవయా. ఇదే కదా మనం కోరాల్సింది. ఏ కరోనా లాంటివో మన ఊరికి రాకుండా ఉండేట్టు చూడవయా. మన ఊరికి రాకుండానే కాదు, మొత్తం లోకానికి అంతటికీ కూడా వాటి వల్ల ఉపద్రవాలు రాకుండా కాపాడు అడగాల్సిన బాధ్యత మనందరికీ ఉందా లేదా? అడుగుదాం గట్టిగా. మా వ్యాసస్వామి చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడే మేము పైకి వెళ్ళి చూసాం, అక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పాదాల దగ్గర నుంచి అంత విరాట్ రూపాన్ని ధరించినటువంటి వెంకటేశ్వరుడు 81 అడుగులుంటే అంత ఎత్తుకి కూడా చక్కగా అందరూ చూడడానికి వీలయ్యేటటువంటి గ్లాసెస్ చుట్టూ ఏర్పాటు చేసి ఆ లోపలంతా స్వామికి ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది కలగకుండా, ఎండలొచ్చినా వానలొచ్చినా ఇబ్బంది కలగనట్లుగా దాని లోపల మంచి ఏసీ పెడతాం స్వామికి. మా ఇళ్ళల్లో మనం ఏసీ పెట్టుకోవడం కాదు, స్వామికి కూడా మేము చక్కగా ఏసీ పెట్టిస్తాం, మా భక్తులందరూ అదే కోరుకుంటున్నారు అన్నాడు. ఇంత పెద్ద రూపం ధరించిన మా భక్తుల యొక్క మనస్సులన్నీ చాలా చల్లటివాయా. అందుకే మా స్వామి కూడా ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆయన చల్లగా ఉంటూ మనందరినీ చల్లగా ఉంచాలి, అలాగే మన దేశాన్ని చల్లగా ఉంచాలి అని కోరుకుంటూ దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పాడు మా వ్యాస స్వామి. చాలా సంతోషంగా ఉంది. దానికి ఆయన అనుగ్రహం ఎప్పుడు ఉండి దానికి కావలసినంత ఆర్థికమైనటువంటి పుష్టి ఏర్పడాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తూ అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. దీంట్లో పాల్గొన్నటువంటి మీకు అందరికీ కూడా అనేక అనేక మంగళ శాసనాలు. ఇప్పుడు మా విరాట్ వెంకటేశ్వర స్వామి, ఇప్పుడు మా అవబల స్వామి గారు 2 మాటలు మాట్లాడతారు, ఆశీస్సులు అందిస్తారు.
జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ.
వందనాలు. ఈరోజు చాలా విశేషమైన రోజు.